शिखराणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు భట్టి ఏమన్నాడు, నీకు ఆయు ఉంది నాకు లేదు, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు, నిన్ను విడిచి చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అన్నయ్యా అని ఏడిస్తే, అయితే నువ్వు కూడా అమ్మవారిని ఉపాసించు అన్నాడు. ఇక్కడ ఉజ్జయినికి మహాకాళి శక్తిపీఠం కదా, మరి గడకాళి అంటారు ఇక్కడ. కాళిదాసుని కవిని చేసిన అద్భుత దివ్యశక్తి ఆ తల్లి. ఆ తల్లి దగ్గరికి వెళ్ళాడు. 9 రోజుల పాటు ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే, ఇది అమ్మవారి నవార్ణ మంత్రం. దుర్గా సప్తశతిలో కూడా ఈ మంత్రం బాగా ప్రముఖంగా ఉంటుంది. దుర్గా సప్తశతి అంటే మార్కండేయ పురాణంలోది, గుర్తుపెట్టుకోండి. ఆ మంత్రంతో అమ్మని పూజించాడు. అమ్మ ప్రత్యక్షమై, నాయన పరమసాహసవంతుడైన మీ అన్నయ్య విక్రమార్కుణ్ణి నాకు బలిస్తే నీకు ఆయువిస్తానండి. వెంటనే ఈయన అన్నగారి దగ్గరికి వచ్చాడు. అన్నయ్య నేను ఒక కోరిక కోరుతాను, ఏమిటి అనకుండా నా కోరిక తీరుస్తావంటే నీకోసం ప్రాణం ఇస్తాను రా తమ్ముడు అన్నాడు. నాకు కావలసింది అదే, నాతో వచ్చేయి అన్నాడు. అన్నగారు వచ్చేశాడు తమ్ముడితో. ఈ భద్రకాళికి ఎదురుకుండా పడుకో అన్నాడు, సాగిలబడు అన్నాడు. పడుకోగానే జాయి మహాకాళి అని కత్తితో అన్నగారు తల నరికేశాడు. ఆయన గిలగిలా కొట్టుకుని చచ్చిపోయాడు తల తీయిపోగానే. వెంటనే మహాకాళి ప్రత్యక్షమైంది. అన్నట్టుగా మీ అన్నయ్యని బలిచ్చావరా, నీకు 2000 సంవత్సరాలు ఆయువిస్తున్నానంది. హే, నిన్నే ఉండమ్మాడు పావమ్మా అన్నాడు ఈయన. అదేమిట్రా అమ్మవారిని నన్ను నమ్మవా అంటే, ఏం నమ్మమంటావు, మా అన్నయ్యకి 1000 ఏళ్ళు రాజ్య పరిపాలనని ఇచ్చావు, నీ కళ్ళ ముందు ఆయన తల నరికేశాను, ఇప్పుడు నువ్వు నాకు 2000 ఏళ్ళు ఇచ్చావు, నన్ను ఇంకో దొన్నయ్య నరికేస్తాడు. ఇంక నీ వరాలకు నమ్మకం ఏమిటంటే, బుద్ధిశాలివిరా, నేను వరం ఇచ్చాక ఈ విక్రమార్కుడు నువ్వు కాదు కదా, ఇంకోడు బ్రహ్మదేవుడు కూడా చంపలేడు, ఊరికే నువ్వు బలిచ్చినట్టుగా నటించావు, నేను అలాగే చేశాను, అదిగో చూడు అనగానే తల అతుక్కుపోయి ఆయన బతికాడు. నాకు తెలుసమ్మా, లేకపోతే 100 సంవత్సరాలు ఆయువిస్తే మాత్రం మా అన్నయ్యని నేను చంపుతానా, నువ్వు వరం ఇచ్చినప్పుడు నేను పక్కన లేనేంటి, 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేస్తాడు ఇతడు అని నువ్వు వరం ఇచ్చావు గనక నువ్వు బలిమ్మంటే ఇది ఆ నాటకం అని నాకు తెలుసు. మా అన్నయ్యని నేను నరికినా అతను చావడు, నీ వరం మీద నమ్మకంతో నేను బలిచ్చానన్నాడు వాడు. అది తెలివంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది కాళికాదేవి వరం ఇచ్చినప్పుడు ఈయనున్నాడు కదా, మా అన్నయ్య నేనెక్కడ చంపగలను, ఆ నమ్మకంతో బలిచ్చాడు. కానీ లేకపోతే నిజంగా లౌకిక ఆయువు కోసం అంతటి అన్నగారిని చంపుతట్టండి ఆ తమ్ముడు. ఆ అన్నదమ్ములు అంత గొప్పవాళ్ళు, రామలక్ష్మణులు లాంటి వాడు వాడు అప్పుడు చాలా గొప్పవాడివి. నేను నిన్ను పరీక్షించడానికి ఈ కోరిక కోరాను, నువ్వు నెగ్గావు, నా మీద నీకు అంత నమ్మకం, పో అంది. ఇప్పుడు విక్రమార్కుడి దగ్గరికి వచ్చి మళ్ళీ ఏడ్చాడు తమ్ముడు. అదేమిట్రా, నీకు 2000 ఏళ్ళు వచ్చాయి కదా, నాకంటే ఎక్కువ వచ్చింది కదా అంటే అదే నా ఏడుపు. నువ్వు లేకపోయాక నేను ఇంకో 1000 ఏళ్ళు ఎలా బతుకుతాను, నీకు 1000 ఏళ్ళు నాకు 2000 ఏళ్ళు అయితే అబ్బే లాభం లేదు. అన్నదమ్ముల ప్రేమ అంటే అలా ఉండాలి. అన్నయ్యోయ్ నీ మాట నేను విన్ను, నువ్వు అమ్మను చూస్తే నేను అసలు ఒప్పుకోను అని అన్నదమ్ములు కొట్టుకు తెచ్చేవారా? ఏదో పావల దగ్గర నుంచి కక్కుర్తి పెట్టి కొట్టుకుని తెస్తున్నాం కలియుగంలో. నీ పావల నీదే, నా పావల నాది. అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి డబ్బు ఖర్చు ఎవడిది అని ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారట. బిల్లు, మెడికల్ బిల్లు ఎవరు కడతారు? ఒరేయ్, నేను మాత్రం నా వాటాకి 116 దాటి అని అన్నాడు అన్నగారు. నువ్వు 116 ఇస్తే నాకు అర్ధ 116 అన్నాడు తమ్ముడు. ఇదే ఇప్పుడు కలియుగంలో చూస్తున్నాం కదండి మనం. తల్లికి అనారోగ్యం వచ్చింది, ఎవడు వాళ్ళ నాన్న వచ్చేదాకా దిక్కుండదు, మెడికల్ బిల్లు కట్టేవాడు. లేదా తండ్రికి తేడా వచ్చింది, పిండ ప్రదానం చేయడానికి కొట్టుకున్నారండి. నేను నిజంగా అబద్ధం చెప్పట్లా, నేను విశాఖపట్నంలో చూశాను. ఓ తండ్రి చచ్చిపోతే ఆ తండ్రి అక్కడ శవం ఉంటే దహనానికి ఇప్పుడు ఎవరు ఖర్చు పెట్టాలి? కొట్లాటండి, ఇది మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందు అలా కొట్టుకుంటున్నారు. కానీ ఈ అన్నదమ్ములు ఏమంటున్నారో తెలుసా? నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేను లేకపోతే నువ్వు ఉండలేను. ఎంత ప్రేమ, ఎంత బంధం. అయితే భట్టి చాలా తెలివైన వాడు, ఉపాయశాలి. అన్నయ్య, నేను ఒక గొప్ప ఉపాయం ఆలోచించాను. అమ్మవారు ఇచ్చిన వరం ప్రకారం ఇద్దరం 2000 సంవత్సరాలు బ్రతకచ్చు. ఎలా తమ్ముడు అన్నాడు ఆయన. నీకేమో 1000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తూ బతకమంది, నాకు 2000 ఏళ్ళు ఆయువిచ్చింది. అంటే నువ్వు 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఒక 6 నెలల పాటు ఉత్తరాయణ పుణ్యకాలం అంతా రాజ్య పరిపాలన చెయ్యి, దక్షిణాయన పుణ్యకాలం అంతా దేశాటం చెయ్యి. అప్పుడు సంవత్సరానికి 6 నెలలే సింహాసనం మీద కూర్చుంటావు కనుక సంవత్సరంలో 6 నెలలే పరిపాలన చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? మిగతా 6 నెలలు బయట తిరుగుతావు కనుక ఆ ఆయువు 2000 ఏళ్ళకి పెరుగుతుంది. అర్థమైందిగా మీకు? ఇప్పుడు రాజ్య సింహాసనం మీద 1000 ఏళ్ళు కూర్చుని పరిపాలన చేస్తూ బతకమంది ఆవిడ. 1000 ఏళ్ళు సింహాసనం మీద కూర్చునేదాన్ని 2000 ఏళ్ళుగా మార్చుకోవాలంటే 6 నెలలు కూర్చో, 6 నెలల పాటు తీర్థయాత్రలకు పో, పద్మాకర్ గారితో పో, మోటా ముళ్ళే సర్దుకుని. ఎలాగో బాలకృష్ణ గారు ఉండనే ఉంటారు కూడాను, హాయిగా భోజనం బాగుంటుంది, గుర్రాల మీద తిరగచ్చు. అక్కడ తీర్థయాత్రల పుణ్యం, ఇక్కడ సింహాసనం మీద కూర్చున్నట్టు. దాంతో 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు అవుతుంది. ఈ విధంగా 2000 ఏళ్ళు నువ్వు నేను బతకచ్చాను. కానీ ఇంకో పని చేద్దాం తమ్ముడు అన్నాడు ఆయన. అదేమిటి? ఇంకో టెక్నిక్ నేను చేస్తున్నాను. అన్నదమ్ములు ఇద్దరం అన్నీ పంచుకుంటున్నాం కదా అన్నదమ్ములు, 6 నెలలు నేను తిరిగినప్పుడు నువ్వు సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తే 6 నెలలు నువ్వు పరిపాలిస్తావు, 6 నెలలు నేను పరిపాలిస్తాను. 6 నెలలు నేను బయట ఉంటాను, 6 నెలలు నువ్వు నాతో కలిసినట్టు ఉంటుంది. 2000 ఏళ్ళు సగం సగం పరిపాలన చేసుకుంటున్నట్టు ఉంటుంది రాజ్యాన్ని అని విక్రమార్కుడు ఒక ఒడంబడిక చేశాడు. నిజంగానే అలా 2000 ఏళ్ళు హాయిగా పరిపాలించారు. అప్పుడు జరిగింది ఒక తమాషా. ఈ విక్రమార్క మహారాజు ఏం చేసేవాడు? 6 నెలల పాటు పరిపాలన అయ్యాక ఇంకొక 6 నెలల పాటు దేశాటన చెయ్యాలి. దేశాటన చెయ్యాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పలానా చోట ఉజ్జయినిలో సప్తాహం అన్నారు గురువుగారు. హఠాత్తుగా వచ్చి పడిపోతామో మనం ఇక్కడికి రిజర్వేషన్ చేయించుకుని. రావాలంటే ఏం చేయాలి? ముందు ఆర్గనైజర్లు, గురువుగారి శిష్యులు రావాలి, రూములు బుక్ చెయ్యాలి, సామాన్లు ఏర్పాటు చేయాలి, అందరికీ ఇవ్వాల్సిన అడ్వాన్సులు ఇవ్వాలి, టిక్కెట్లు బుక్ చెయ్యాలి. ఏ ఇక్కట్లు లేకుండా చేయాలి టిక్కెట్లతో పాటు. ఏర్పాట్లు అయ్యాక వస్తే అప్పుడు సుఖంగా కూర్చుంటాం. కానీ అందరం వచ్చాక ఎక్కడ రూములు ఉన్నాయి అని వెతుక్కుంటే అందరూ తిట్టుకుంటారు. అందరికీ నీరసమే, మీకు నీరసమే, నాకు నీరసమే. వీరరసంతో ఇప్పుడు ఉన్నామంటే నీరసం పోయి అసలు కారణం ముందు ఏర్పాట్లు ఉండాలి. దాంతోపాటు అసలు ఏమి చూడాలో కూడా పాంప్లెట్లో ఉంది కాబట్టిగా మీరు ఓహో ఉజ్జయిని పెడితే సాందీపనాశ్రమం, భర్తృహరి గుహలు చూడాలి, సిద్ధేశ్వర వటం చూడాలి, ఈ కాలభైరవుణ్ణి చూడాలి, బేతాళ గుహలు చూడాలి, ఇవన్నీ చూడాలని ఊహ వస్తుంది. అందుకని విక్రమార్కుడు గూఢచారుల్ని కొందరిని పిలిచి, ఒరే గూఢచారులారా, నేను 6 నెలలు పరిపాలన చేస్తున్నప్పుడు మీరు అన్ని దిక్కులకి వెళ్ళండి, ఎక్కడ ఏ విశేషాలు ఉన్నాయో చూడండి. నేను ఇంక రేపు సింహాసనం వదిలి తీర్థయాత్రకు వెళ్ళడానికి ముందు 3 రోజుల ముందు మీరు వచ్చేయాలి, వచ్చి నాకు ఆ విశేషాలు చెప్పాలి, ఆ విశేషాలను బట్టి నేను తీర్థయాత్రలకు వెళ్తాను. అక్కడ ఏమైనా కష్టాలుంటే ఆ కష్టాలు తొలగడానికి ఏం చేయాలో చెప్పండి. దొరికే ఉంటాయి, దొరకని ఉంటాయి. కొన్ని చోట్ల బియ్యం తప్ప గోధుమ దొరకదు, కొన్ని చోట్ల గోధుమలు ఉంటాయి బియ్యం దొరకవు, అవన్నీ మూటగట్టుకుపోతాను అన్నాడు. దాంతో ఈ గూఢచారులు అంతా తిరిగి 6 నెలల తర్వాత వచ్చేవారు. ఒకరోజున ఓ తమాషా జరిగింది. 6 నెలల పాటు తీర్థయాత్రలని తిరిగి చిత్రకూట పర్వతం వైపు వెళ్ళినటువంటి విక్రమార్కుడి దూతలు విక్రమార్కుడి దగ్గరికి వచ్చారు. ఓ వారం ఉందనగా ఇంకో వారం రోజుల్లో మన విక్రమార్కుల వారు సింహాసనాన్ని తమ్ముడికి ఇచ్చి ఈయనకి యాత్రకు వెళ్ళాలి వచ్చారు. వచ్చి మహారాజా ఆశ్చర్యమైన ఒక దృశ్యం చూసామండి మేము అన్నారు. ఏమిటి అన్నాడు ఆయన. చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళాం, అక్కడ చిత్రకూట పర్వతం చుట్టూ గంగానది ప్రవహిస్తుంది, మందాకిని అనే పేరుతో ఒక పర్వతం చుట్టూ ఎలా ఉందిట, స్త్రీ నడుము చుట్టూ వడ్డాణంలా ప్రవహిస్తోంది. ఆ కొండ మీద ఒక ఋషి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేయడం కాదు గొప్పతనం, ఆ ఋషి గారి గడ్డం అలా పొడుగ్గా పెరిగిపోతే ఆ గడ్డం ఆయన యజ్ఞానికి అడ్డంగా లేకుండా ఉండడానికి ఇద్దరు ముగ్గురు శిష్యులు వచ్చి జాగ్రత్తగా పట్టుకుని వెనక్కి తీసుకెళ్ళి ఇలా చుట్టలు దుడుతున్నారట, గడ్డాన్ని చుట్టలు దుడుతున్నారు. అంటే ఆ గడ్డం ఎంత ఉందో ఆలోచించండి, వాడు ఎంత వయస్సు ఉన్నవాడో ఆలోచించండి. ఇంకా మీసాలు అలా పెరిగిపోయి ఉన్నాయి, కాకస్మిశ్రువులు వేగంగా. వాడు చేతులు సుర్కు సురువులు పుచ్చుకుని యజ్ఞం చేస్తున్నాడు. మంచి కంఠంతో మళ్ళీ మంత్రం మర్చిపోకుండా నేవార శోకవత్తన్వి అంటే పేవార శోకవత్తన్వి అని అది గుర్తురాక బాధపడుతూ నానాయాతన పడకుండా ఏ మంత్రం తప్పకుండా ఉచ్చేహి స్వరంతో గొప్ప స్వరంతో యజ్ఞం చేస్తున్నాడు. మరి అతను ఎంతకాలం నుంచి యజ్ఞం చేస్తున్నాడో తెలియదు, కానీ యజ్ఞగుండంలో ఎప్పటికప్పుడు బూడిద వస్తుంది కదా, యజ్ఞం చేయగా 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 కట్టెలు వేయగా వేయగా అందులో పైగా దాంట్లో మారేడు పళ్ళు కూడా వేస్తున్నట్ట. దీంతో పాటుగా మారేడుకాయలు వెలక్కాయలు వేసి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞగుండంలోంచి వచ్చే బూడిదని శిష్యులు బయటికి లాగేస్తున్నారు, మళ్ళీ కొత్తగా అగ్నిహోత్రానికి కట్టెలు వేస్తున్నారు. వాడి పక్కన ఆ యజ్ఞగుండంలో నుంచి తీసిన బూడిద ఉన్నదే హోమధూళి హిమనగోన్నతం భూ హిమాలయ పర్వతం అంత ఎత్తుగా ఉందట, అంత గొట్టేకంగా. దాన్ని బట్టి వాడు ఎన్నాళ్ళ నుంచి యజ్ఞం చేస్తున్నాడో ఆలోచించండి. సాధారణంగా యజ్ఞం చేశాక ఈ మాత్రం వస్తుంది విభూతి, కానీ ఆ విభూతి తీసేస్తుంటే ఆ బూడిద హిమనగోన్నతంబు హిమవత్ పర్వతం అంత ఎత్తుగా ఉంది. ఎందుకు యజ్ఞం చేస్తున్నాడో తెలియదు. మేము అడిగితే ఆయన మౌనవ్రతంలో ఉన్నారండి, మాట్లాడరన్నారు శిష్యులు. పోనీ శిష్యులారా ఆయన ఏం యజ్ఞం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడని శిష్యులు అడిగితే మాకేం తెలుసండి, గురువుగారితో పాటు ఇలా వచ్చామండి, పారాయణ చేయమన్నారండి, చేస్తున్నామండి అంతే, పుస్తకాలు పుచ్చుకుని మాకేం తెలియదండి ఈ క్షేత్రం గురించి అందని అన్నారు శిష్యులు. దాంతో మాకేం తెలియలేదు మహారాజా, నీకేమైనా ఈ విశేషం పనికొస్తుందేమో అని వచ్చాం అనగానే రాజుగారికి కుతూహలం కలిగింది. ఇక యాత్రకు బయలుదేరాడు. ఆయన ఒంటరిగా వెళ్ళేవాడు, మంచి గుర్రం, ఏదో కొంత సామాగ్రి, కొంత డబ్బు మూట కట్టుకుని ఒక్క గుర్రం మీద కేవలం కత్తిని తీసుకుని అసహాయ సూర్యుడు పరాక్రమవంతుడు కాళీవరప్రసాదుడు ఆయనకేమిటి లెక్క, సాహస విక్రమార్కుడు అంటారు ఆయన్ని, టక్క 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 గుర్రం తోలుకుంటూ వెళ్ళిపోయాడు ఆ కొండ మీదకి. అక్కడ కొరవి గోపరాజు అని 1700 సంవత్సరంలో ఈ విక్రమార్కుడి చరిత్రని సింహాసన ద్వాత్రింశిక అనే పేరుతో రాశాడు. ఉజ్జయిని గురించి, అమ్మవారి గురించి, ఆయన కథల గురించి అద్భుతంగా రాశాడండి. సంస్కృతంలో విక్రమార్కుడి శిష్యుడు రాశాడు, ఆయన ఆస్థాన కవి రాశాడు. దాన్ని తెలుగులోకి కొరవి గోపరాజు గారు అనువాదం చేశాడు, చాలా బాగా చేశాడు. లంకేశారి పదాంకితంబులు లంకేశారి పదాంకితంబులు జరాలంకార కోలంకషల్ పంకేజాకుర పంకేజాకర సంకులాంతరములన్ ప్రవ్యక్త దివ్యాంగనా సంకేతంబులు మేనకేతన ధనుష్టంకార శంకావహంకారాళి కులంబులుంగల మహాశైలస్థలు చూచుచున్. లంకేశుడు అనగానే మీకు అర్థమైందిగా రావణాసురుడు, ఆయన్ని చంపినవాడు లంకేశారి, ఆయన శత్రు ఎవరు, రాముడు. లంకేశారి అనగా రాముడు. పదాంకితంబులు ఆయన పదములు అక్కడున్నాయట, ఎంత అద్భుతం. ఆ పైన హనుమంతుడికి పైన ఇంకా కొండ ఎంత ఉందండి బాబు, ఏకంగా పైన 100,000 కూర్చుని మీటింగ్ పెట్టుకోవచ్చు. భరతుడు అందుకే అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారే ఎవరన్నా, మేం కాకుండా అంటే ఇక్కడ ఎవరు కనపట్టలేదా, అది కొద్దిమంది కనపడుతున్నారు. కేవలం హనుమంతుడి వరకు ఎక్కుతామా, ఆ పైకి ఎక్కాం, ఇంకా పైకి పైకి ఎక్కితే పైన అంత పెద్ద మైదానం, మతిపోయింది మాకు. అందుకన్నమాట భరతుడు రాముడితో ఇక్కడ సైన్యంతో సమావేశమయ్యాడు అని రామాయణంలో చెబితే కొండ మీద ఎంతమంది ఎలా కూర్చున్నారనిపించేది, 100,000 ఒకేసారి కూర్చోవచ్చు. రాముడి పాదాల చిహ్నాలు అక్కడ చూపిస్తారు. ఆంజనేయుడు గుడి కట్టారు అక్కడ పైన, చాలా పెద్ద గుడి. మళ్ళీ ఇంకోసారి పెడదాం, కంగారు అడకండి. ఎక్కడికి వెళ్ళినా ఒకటికి రెండు సార్లు పెడతాం. ఇలాంటి కొంతమంది భక్తులు ఉన్నారుగా, నా దంప తెచ్చుతున్నారు మళ్ళీ మళ్ళీ ఇంకా 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 అని. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తీర్థయాత్రలు అప్పుడప్పుడన్నా చేసుకుని తరించాల్సిందే. చిత్రకూట పర్వతం మహావైభవం అది. సహజంగా కార్తీక మాసంలో చిత్రకూట పర్వతంలో గడపడం చాలా యోగం. కొన్ని కొన్ని మాసాలు ఉన్నాయి, ఆషాఢం, కార్తీకం, వైశాఖం, ఇటువంటి మాసాలు కొన్ని చెప్పారు, అవి చిత్రకూటానికి స్పెషల్. సరే, ఇదో పక్కన పెడితే ఆ రాముని పాదాలు ముద్రలు అక్కడున్నాయి, ఆ పద అంకితమట. జరాలంకార కోలంకషల్, ఇంకా చేపలకి నిలయం, మంచి మంచి తామరపూల కొలనులున్నాయి అక్కడ, బాగా తామరపూలు వికసించి ఉన్నాయి. ఆ మధ్యలో దేవలోకం నుంచి వస్తారు, రాత్రిపూట దేవతా స్త్రీలు అక్కడికి వస్తారట. వచ్చిన వాళ్ళు మనకు కనపడకూడదు కదా, అందుకని సంకేతంబులు, సంకేత స్థలాలు పెట్టుకున్నారట. ప్రవ్యక్త దివ్యాంగన సంకేతంబులు. ఈ ప్రవ్యక్త అండంలో అవ్యక్త అల్ల, ప్రవ్యక్త మహానుభావులకి, ప్రకృష్ట జీవులకి మాత్రమే కనబడేవాళ్ళు వాళ్ళు, తపస్సులకు మాత్రమే కనబడేవారు అని అంతరార్థం అక్కడ. అది ఉత్తములకి, సాధకులకి మాత్రమే దేవతా స్త్రీలు కనపడతారు. ఎవడికి పడితే వాడికి కనపడితే ప్రమాదం కదా, అందుకని మహానుభావులకి దర్శనమిచ్చే దివ్యాంగనలు అక్కడ సంకేతములు ఏర్పాటు చేసుకుని పొదరళ్లలో కూర్చునున్నారు. ఇంకా తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. ఆ తుమ్మెదల ఝంకారం ఎలా ఉంది అంటే మేత్నకేతన ధనుష్టంకార శంఖ ఆవహత్ అన్నమాట. మన్మధుడు తన చెరుకు విల్లు ఎక్కుపెట్టి టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాడు, అల్లెతాడు శబ్దం చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. మన్మథ ధనుష్టంకారంలా ఉందన్నమాట. అటువంటి తుమ్మెదల ఝంకారంతో కూడిన మహాశైల స్థలాలు చూసుకుంటూ వెళ్ళాడు. ఆ కొండ మీద ఒక సాధువు కనిపించాడు. పెద్ద వయస్సు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ గడ్డం అలా పెరిగిపోయి పెరిగిపోయింది. యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. మాలూర ఫలములు, మాలూర ఫలం అంటే మారేడుకాయలు, బిల్వ ఫలాలు అందులో వేసి యజ్ఞం చేస్తున్నాడు. బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు. యజ్ఞంలో బూడిద వస్తున్నప్పుడల్లా తీసి పక్కకి పోస్తున్నారు, మళ్ళీ కట్టెలు వేస్తున్నారు, నేతి డబ్బాలు ఇస్తున్నారు, యజ్ఞం చేస్తూనే ఉన్నాడు. అలా చేసి చేసి నడుము పట్టేసి మధ్య మధ్యలో సృక్కు సురవులు పక్కకి పెట్టి ఏమిటో అని మళ్ళీ మొదలెడుతున్నాడు వదలకుండా. ఈ విక్రమార్కుడు ఆయన దగ్గరికి వచ్చాడు. కొంతమందికి దండం పెట్టకూడదు. ఎవరెవరికి దండం పెట్టకూడదు అంటే జపం తన్నాభివాదయేత్, జపం చేసుకుంటున్నవాడు ఇలా కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నవాడి దగ్గరికి వెళ్ళి ఆ జపం పూర్తయ్యేలోపు మధ్యలో దండం పెట్టకూడదు. కితవం భిన్న మర్యాదం శయానం నా అభివాదయేత్. నారద పురాణంలో ఉంటాయి, ఈసారి చూసుకోండి ఇంటికెళ్ళి. నారద పురాణంలో ఎవరికి నమస్కారం చెయ్యాలి, ఎవరికి చెయ్యకూడదు. కితవుడు అంటే రెండు అర్థాలు. మోసగాడు, మోసాలతో బతికేవాడికి దండం పెట్టకూడదు. పేకాట్రాయుడు, చూదమాడేవాడిని కూడా కితవుడు అని అంటారు. పేకాటాడేవాడికి జీవితంలో దండం పెట్టకూడదు. కర్మగారి ఈ మధ్యన ఒక ఆయన వచ్చి, గురువుగారు నాకు కొంపముంచారండి, మా పై ఆఫీసర్ గారు రోజు ఆడతాడండి, ఆయనకి దండం పెట్టకపోతే ఎలాగండి అన్నాడు. రెండు చేతులు జోడించి నమస్కరించక, అందుకే ఇది నమస్కారం అంటే హాయ్ అని అంతే వదిలిపోతుంది పెంట. చెయ్యెత్తావు అది దండం కాదు, కానీ వాడికి అదో సంతృప్తి. లేదా వెళ్ళిపోయి చెయ్యొచ్చుకో, గట్టిగా పట్టుకు పిసికి వదిలేవు. హ్యాండ్ దాని ఏమంటాం, హ్యాండ్ ఇవ్వడం, షేక్ హ్యాండ్ మన వాళ్ళ దృష్టిలో. భిన్న మర్యాదం, వేదములలో చెప్పిన మర్యాద పాటించని వాడికి, శాస్త్రములను ప్రమాణముగా తీసుకుని మనం గడపాలి. ఆ వేద మర్యాద ఎరగని వాడికి నమస్కరించకూడదు. శయానం, నిద్రపోతుంటే మా గురువుగారు నిద్రపోతున్నారు అని కాళ్ళు బడుక్కుని లాగి దండం పెట్టరు. నీ మాయిదారి భక్తి వాడిని లేపేసి హాయిగా నిద్రపోతుంటే ఎందుకు చెప్పండి డబడబా. కాబట్టి శయానం నాభివాదయేత, నిద్రపోతున్న వాడికి దండం పెట్టడం శవానికి దండం పెట్టడం అనమాట. అలాగే వమంతంచ జపంతంచ, డోక్కుంటున్నాడు ఎవడు, వమంతం అంటే కక్కుకుంటున్నవాడు, అన్నం అరక్క కొట్టుమిట్టాడి, లేదా ఫ్రీగా వచ్చిందని ఎక్కువ తినేసి మళ్ళీ రాత్రికి దొరకదేమో అని పులిహార దొరికిందని వేసేశాడు, వికారం పెట్టింది. కక్కు కక్కు అని కక్కుకుంటూ ఉంటే అప్పుడు అప్పటిదాకా లేని నమస్కారం అప్పుడు చేయాలా, నమస్కారం అండి అని అప్పుడు నమస్కరించకూడదు. జపంతం, జపం చేసుకుంటున్న వాడికి నమస్కారం చేయకూడదు. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పుకోలేము, కొన్ని చెప్పుకోవాలి. యజ్ఞం చేస్తున్నవాడు గనక ఆయన జపం చేస్తున్నవాడితో సమానం, అలాంటి వాడికి వెళ్ళి నమస్కరించకూడదు. వీళ్ళు పారాయణ చేస్తున్నప్పుడు తలకాయ కిందకి పెట్టుకుని అప్పుడు కూడా దగ్గరికి వెళ్ళకూడదు. ఈ పారాయణ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయటం అనమాట, నమస్కారం చేయటం దోషం. చేస్తే ఏమిటి, ఈనాటి వరకు మీరు చేసిన పుణ్యం అతనికి వచ్చేస్తుంది, అతని పాపం మీకు వస్తుంది. అతని దగ్గర పుణ్యం ఉందో తెలియదు, కానీ ఉన్న పాపం అంతా మీరు పట్టుకుపోతారు. అందుకని అలాంటప్పుడు నమస్కరించకూడదు, అయిపోయాక అప్పుడు నమస్కరించాలి. ఇదంతా తెలిసినవాడు కనుక విక్రమార్కుడు నమస్కారం చేయకుండా దగ్గరికి వెళ్ళి అసలు ఏం చూస్తున్నాడో చూశాడు, వీడి మంత్రం తంత్రం అంతా చూశాడు. కాసేపు నాకు విషయం అర్థమైంది, అయ్యా యోగీశ్వర మీరు ఏ కోరికతో యజ్ఞం చేస్తున్నారో నాకు అర్థమయ్యింది, పాపం మీరు చాలా కాలం నుంచి చేస్తున్నట్టున్నారు, అయినా అమ్మ ప్రత్యక్షం అవ్వలేదు కదా, మీరు అమ్మవారి గురించి యజ్ఞం చేస్తూ ఉంటే అమ్మ మీకు ప్రత్యక్షం అవ్వలేదు నిజమేనా అంటే, వాడు యగాదిగా చూసి అవునయ్యా బలే కనిపెట్టేసావు అన్నాడు. నాకు కొంచెం మంత్రశాస్త్రం తెలుసు అండి, దైవానుగ్రహం వల్ల మీ మంత్రం అంతా ఎలాంటి దిగ్బంధమో తెలిసింది, ఇది శాక్తేయ యజ్ఞం, అమ్మవారి గురించి నవారణ మంత్రంతో అష్ట దిగ్బంధనం చేసి యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞం చేస్తే అమ్మవారు 9 రోజుల్లో ప్రత్యక్షం అవ్వాలి, కానీ మీకు ప్రత్యక్షం అవ్వడం లేదు, ఎన్నాళ్ళ నుంచి యజ్ఞం చేస్తున్నారని అడిగితే ఏం చెప్పమంటావు నాయన, 100 ఏళ్ళుగా యజ్ఞం చేస్తున్నాను, సరిగ్గా 100 ఏళ్ళు, ఇప్పటికి నాకు వయస్సు 500 ఏళ్ళు, 100 ఏళ్ళు చెల్లిపోయాయి, అయినా అమ్మవారు ప్రత్యక్షం అవ్వలేదన్నాడు. ఓ పని చేస్తానండి, మీ బదులుగా మీ గోత్రనామంతో ఈ యజ్ఞం నేను చెయ్యనా అన్నాడు ఈయన. ఎందుకు అతనికి ఆ విక్రమార్కుని చూడగానే ఒక అభిమానం కలిగింది, పోన్లే నా బదులు ఇతనికి ఇద్దాం. ఒక్కొక్కప్పుడు మనం సరిగ్గా పారాయణ చేయలేకపోతే పారాయణ బాగా చేసేవాడితే చేయించాలి కదా, అలాగే నేను యజ్ఞం చేయలేకపోతున్నాను, ఇతను చేస్తే అమ్మ ప్రత్యక్షం అవుతుందేమో అనుకుని సరే చెయ్యండి అని ఆ సుర్కుసరవలు ఇచ్చి తప్పుకున్నాడు. ఈయన గరిటితోటి ఆ సుర్కుసరవలతో నెయ్యి పోస్తూ మారేడు పళ్ళు వేయిస్తూ పిల్లల చేత శిష్యుల చేత యజ్ఞం చేశాడు. 1.5 గంట సేపు మంత్రం చదివాడు, అమ్మ ప్రత్యక్షం అవల, అమ్మా నీకు ఈ మారేడు పళ్ళు అక్కర్లేదనుకుంటే దీని బదులు ఇంకో పండిస్తాను నా శిరఫ్ ఫలం అని వెంటనే కత్తితో తల ఇలా నరుక్కోబోయాడు. వెంటనే అమ్మవారి యజ్ఞకొండంలోంచి వచ్చి చేయి గట్టిగా పట్టేసింది. విక్రమార్క చీటికి మటికి నువ్వు ప్రాణం తీసుకోకు నాయన, నా ప్రాణం తీస్తున్నావు, నీకు సాహసం ఎక్కువ, నీకేం కావాలో కోరుకో అంటే నా కోసం కాదు ఈ పక్క ఆయన కోసం యజ్ఞం చేశాను, నా కోసం అయితే ప్రాణదానం ఎందుకు చేస్తాను నేను, నాకు కావలసింది. విక్రమార్కుడు గొప్పతనం అది, తన కోసం ఎప్పుడు అమ్మని ఏమీ అడగడం, నేను నా ప్రాణార్పణ చేసుకోవడానికి సిద్ధపడింది ఈ సాధువు కోసం, నాకు ఒక నమ్మకం నువ్వు ప్రత్యక్షం అవుతావని, నేను తల నరుక్కుంటానంటే నువ్వు ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతావు, కానీ నాకు అనుమానం తల్లి, ఇతడును స్నానము సంధ్యయుల్ జపము ఇట్లే కాలముల్ చేయగా శతవర్షంబులు చెల్లిపోయినవి, శతవర్షంబులు చెల్లిపోయినవి, ఆశ్చర్యంబు నీవేల ఓతతిల్ ప్రత్యక్షంబును కావు మాత. అమ్మా స్నానం చేసి సంధ్యావందనం చేసి జపం చేసి నీకోసం 100 ఏళ్ళుగా యజ్ఞం చేస్తున్నాడు, శతవర్షంబులు చెల్లిపోయినవి, 100 ఏళ్ళు వెళ్ళిపోయాయి, కానీ ఎందుకు అతనికి ప్రత్యక్షం అవ్వలేదు, నాకు వెంటనే ఎందుకు ప్రత్యక్షం అయ్యావు అని అడిగాడు. అప్పుడు చెప్పింది ఆవిడ, వీడికి యజ్ఞం చేస్తే ఫలితం వస్తుందని పుస్తకాల్లో చదివాడు, కానీ సంపూర్ణ విశ్వాసం లేదు, అందుకే ఒక్కసారి యజ్ఞం చేయడం దిక్కుమాల యజ్ఞం ఇంకా రాదు, అసలు ఈ అమ్మవారు ఉందా, మంత్రాలు ఉన్నాయా, చింతకాయలు రాలుతాయా అని అరేరే మళ్ళీ పొరపాటు అని లెంపలేసుకుని మళ్ళీ చేసి, నిజంగా ఈ యజ్ఞం వల్ల అమ్మవారు ప్రత్యక్షం అవుతుందా అని మళ్ళీ ఇలా కాసేపు నమ్ముతట కాసేపు నమ్మట. ఏమండి గురువుగారు నువ్వు ఈ పారాయణ చేయి నీకు ఈ లాభం అన్నాడండి, మళ్ళీ నేను వెళ్ళిపోయాక ఇంకొకండి, మాకు పద్మాకర్ గారు ఇది పారాయణ చేయమన్నారండి, ఇది చేస్తే లాభమేనా అని ఇంకొకటి అడిగామంటే వీడి మీద నీకు ఎక్కడుంది నమ్మకం, అందుకే మన బతుకులు ఇలా తగులండి. అసలు రహస్యం ఇప్పుడు అర్థమైందా మీకు, ఒక్కడిని నీకు నచ్చిన వాడిని పట్టుకో, వాడెవడో దొరికాడు జ్యోతిష్కుడు, వాడి నెంబర్ పట్టుకోను, పొద్దునుంచి సాయంకాలం దాకా కొంతమంది టీవీ చూస్తూనే ఉంటారు, ఆ మంత్రాలన్నీ రాస్తారు, ఎందుకు నీ మంత్రాలు, ఒక్క మంత్రం ఒక్క గురువుని భక్తితో పట్టుకుని ఆరాధించి ఉంటే మీ జన్మలు ఎప్పుడో ధన్యమయ్యేవి అని చెప్పింది అమ్మ సింహాసనద్వాత్రి సుఖలు. నీ పెచ్చ ఇవన్నీ వినడం వల్ల నీకు చెవుడు వస్తుంది, నీ బుర్ర పాడవుతుంది, ఇవి ఏమీ నీకు సిద్ధించవు, కాసేపు రాముడు, కాసేపు సుబ్రహ్మణ్యేశ్వరుడు, కాసేపు సాయి, ఇంకోసేపు గాయత్రి, ఇంకోసేపు సావిత్రి, సరస్వతి, ప్రసంకోచే గడితే వైమనస్క, చివరికి నువ్వు విమనస్కుడు అవుతావు. నేను చెప్పలా, ఇది ఉపనిషత్తుల వాక్యం. ప్రసంకోచే గళితే వైమనస్క, చివరికి నీవు సంకోచించి విమనస్కుడు అవుతావు. నీకే ఉపయోగం లేదురా. ఒక్కదాన్ని ఒక్క మంత్రాన్ని గట్టిగా పట్టుకో. ఆ మంత్రం వల్ల ఇంతమంది దేవతల రూపంలో అమ్మే ప్రత్యక్షం అవుతుంది. నీకు నమ్మకం లేదు, అందుకే నీ బతుకు ఇలా ఉంది. వీడికి నమ్ముతాడు నమ్మడు, నమ్ముతాడు నమ్మడు, కాసేపు ఇటు కాసేపు అటు ఊగిసలాట. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండనగా స్తంభము నందోదయం పండెమున్ను నందత తోడం. ఈ పద్యాన్ని కొంచెం ట్విస్ట్ చేసి చెప్పేశాడు ఆయన. ఇక్కడున్నాడు ఇక్కడ లేడనే సందేహం వద్దు, విష్ణు అంతటా ఉన్నాడనగానే ప్రహ్లాదుడి కోసం స్తంభంలోంచి పుట్టలేదా శ్రీహరి. ఆ నమ్మకం నీకుంది, అందుకే తల నరుక్కోవడానికి సిద్ధమయ్యావు. వీడికి ఆ నమ్మకం లేదు, అందుకే వీడిలా ఉన్నాడు అనగానే పోన్లేమ్మ, వాడి లోపం పక్కన పెట్టు, వాడి పాపం పక్కన పెట్టు, అతని కోసం నేను ప్రార్థించాను, ప్రత్యక్షమయ్యావు, నాకిద్దామనుకున్న వరాలు ఇతనికి ఇమ్మంటే అప్పుడు పోయి సాధక 5000 సంవత్సరాలు భోగభాగ్యాలతో సుఖంగా బతుకు. ఇంకెప్పుడు కాసేపు నమ్మి నమ్మకుండా ఉండకు, గుర్తుపెట్టుకో. చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్ల హాని పొందు. ఈ పద్యం చాలా గొప్పది, ఆటవలది పద్యం. చంచలాత్మకృతము అంటే అర్థమైంది కదా, నిలకడలేని మనస్సుతో చేసే పూజ. మన మనస్సు అక్కడ నిలకడగా ఉండాలి. పారాయణ చేస్తున్నామంటే అది తప్ప, ఇంకేమిటి గుర్తుకు చెవిలో పడకూడదు. ఇది అది పడిందంటే పారాయణ వ్యర్థమే. పూజ చేస్తున్నంతసేపు మనస్సు నిలకడగా ఉండాలి. చంచలంగా ఉంటే ఆ పూజ పనిచేయదు. సంకల్పరహితము, సంకల్పం కూడా చెప్పాలి. చాలామంది అడుగుతారు సంకల్పం ఎందుకండి, ఆచమనం ఎందుకండి అని. సంకల్పరహితమైన జపములెల్ల హాని పొందు, ఆ జపం ఆ పూజ వ్యర్థమైపోతాయి. కాబట్టి మనస్సు నిలకడగా లేదు వీడికి, సంకల్పం చెప్పడు, అందుకే వీడికి శుభం లేదు. ఇప్పుడు అర్థమైందిరా ఓ ఈ సాధక, ఇక మీదట సంకల్పం చెప్పుకో, స్థిరంగా జపం చెయ్యి, పొరపాటు కూడా చంచలం కానివ్వకు నీ మనస్సుని అనగానే అమ్మ లెంపలేసుకుంటున్నాడు, బుద్ధి వచ్చింది అన్నాడు. అమ్మ అనుగ్రహం పొంది ఆయన వెళ్ళాడు. విక్రమార్కుడికి పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు. నువ్వు చెప్ప, నువ్వు రాబట్టి అమ్మ ప్రత్యక్షం అయ్యిందయ్యా, లేదా ఇంక నా బతుకు అలాగే యజ్ఞం చేస్తూ చచ్చిపోయేవాడిని అన్నాడు. అమ్మ అదృశ్యం అయ్యాక, అమ్మయ్య ఒక్కడికి ఈ సంవత్సరం తీర్థయాత్రలో ఉపకారం చేశానని ఆయన వచ్చాడు. ఇవన్నీ విక్రమార్కుడు స్వయంగా సంస్కృతంలోనూ ప్రాకృత భాషలో కథలు రాసుకున్నాడు.